First of all, good afternoon to all of you. We have gathered here thanks to Madam Manikyamma, for she was asking me to convey whatever is there to the best possible extent, which is written in the book called Secret Doctrine. The Secret Doctrine ane pustakamu ante oka pustakam kadu, actually 3 volumes, yeah. Originally, when it was published in 2 volumes, and then the third one was a glossary. She says in one of the plays, oka chota cheptundi avada, moodo volume ki naalugo volume kuda material anta ready ga undi naa daggara, aithe prapancham danikantariki ready kala. ప్రపంచంలో ఉన్న వాళ్ళు రిసీవ్ చేసుకుని అర్థం చేసుకుంటారనే ఒక నమ్మకం ఆమెకి కలగలేదు, ఆవిడ గురువు గారికి కలవలే. కాబట్టి అవి హోల్డ్ చేసి పెట్టాము అని చెబుతుంది ఆవిడ. మెటీరియల్ అయితే రెడీగా ఉంది నా దగ్గర అని చెప్తుంది. అయితే ఈ రెండు వాల్యూమ్స్కి ఆవిడ రాసిన ఇంట్రడక్షన్ ఒకటి ఉంది. ఇంట్రడక్షన్లో కొంతమంది ఏమంటారంటే, ఇంట్రడక్షను, ప్రిఫేసు, మళ్ళీ ప్రోయమ్ అని ఒకటి రాసింది. ప్రోయమ్ ఈజ్ ఆల్సో వన్ వే ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ సీక్రెట్ డాక్టర్. సెంటినరీ ఎడిషన్ పబ్లిష్ చేస్తున్నప్పుడు ఈ హిస్టారికల్ ఇంట్రడక్షన్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే గ్రాండ్ నెవ్యూ ఆఫ్ హెచ్పి బ్లావెట్స్కి, జిక్రాఫ్, బోరిస్ డి జిక్రాఫ్ అని ఆయన హౌ ఇట్ కేమ్ టు బి రిటన్ అని ఇదంతా క్రోడీకరించాడు. అందరినీ మీట్ చేసి ఎవరెవరు ఎలా హెల్ప్ చేశారు, ఎవరు అడ్డం పడ్డారు, ఇవన్నీ కూడా ఆల్ ద థింగ్స్ హీ గ్యాదర్డ్ అండ్ దట్ వాస్ గివెన్ అస్ హిస్టారికల్ ఇంట్రడక్షన్. సో హిస్టారికల్ ఇంట్రడక్షన్ వన్ కుడ్ రీడ్ లైక్ ఎనీ అదర్ బుక్ బికాస్ ఇట్ ఓన్లీ హ్యాస్ లాట్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ హూ ఆల్ హెల్ప్డ్ హర్, వేర్ ఆల్ హీ ట్రావెల్డ్, వేర్ షీ లివ్డ్, ఎక్కడుండి రాసింది, జర్మనీలో ఫైనల్గా కూర్చొని రాసింది, అవన్నీ. సీక్రెట్ డాక్టర్ని ఎందుకంటున్నారు దీన్ని? సీక్రెట్ డాక్టర్ని ఎందుకన్నారు? నిగూఢమైన తత్వము అని ఎందుకన్నారు? అంటే అప్పటిదాకా ప్రపంచంలో వెలువడిన సమాచారం కాకుండా కొత్తది ఆవిడ ప్రజెంట్ చేసింది. అదే కాకుండా ఈ విషయాలేవి ఇంకో చోట చెప్పడానికి ఎలా చెబుతుందంటే, ఆల్రెడీ థియాసఫీ అనేది, ఈ ఐడియాస్ అన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి అమలులో. అయితే మనుషులు ఈ మెటీరియల్ వరల్డ్, మెటీరియల్ పర్సూట్లో పడిన తర్వాత వాటి మీద శ్రద్ధ పెట్టల. కాబట్టి ఎవరికి వాళ్ళు దాన్ని స్టడీ చేద్దాం అనుకోవడం, స్టడీ చేయలేకపోవడం జరుగుతుంది. కాబట్టి అది మరుగున పడిపోయింది. కాబట్టి ఇది ఆర్కేయిక్ విజ్డమ్ అంటుంది ఆవిడ. ఆర్కేయిక్ అంటే ఎప్పుడో పురాతనమైంది. అలాగే సీక్రెట్ డాక్టర్లో ఉన్న విషయాలన్నీ కూడా చాలా గాథల్లో, పురాణ గాథల్లో ఉన్నాయని. లోర్స్ అంటే సీక్రెట్ లోర్స్ అంటే పురాణ గాథలు, ఆ గాథల్లో ఉన్నాయని. అయితే గాథల్లో ఉన్నవన్నీ కూడా సింబాలికల్గా ఉన్నాయి. సింబాలజీని అర్థం చేసుకోవాలంటే అంతరార్థం తెలవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి భగవద్గీత మీద బొమ్మ కనిపిస్తుంది. అర్జునుడు రథంలో కూర్చుని ఉంటాడు, కృష్ణుడు ఏమో ముందర సారథిలా కూర్చుని కనిపిస్తాడు. రథం ఉంటుంది, దానికి 5 గుర్రాలు ఉంటాయి, దానికి పెద్ద సింబాలజీ ఉంది అంటారు. యాక్చువల్గా ఏమిటి, ఆ రథాన్ని పడి మధ్యలోకి తీసుకెళ్ళాడు, మధ్యలో ఆపేశాడు, అవన్నీ కథ. బట్ ఇఫ్ యూ జస్ట్ సీ ది కవర్ పేజ్ ఆఫ్ ఏ గుడ్ వాల్యూమ్ ఆఫ్ భగవద్గీత, ఇఫ్ ఇట్ హ్యాస్ గాట్ ఆర్ ఇట్ ఇస్ అవైలబుల్ ఎవ్రీవేర్, అర్జునుడు కృష్ణుడు రథంలో కూర్చున్న అది చూస్తే దాని వెనకాల సింబాలజీ ఉందని. ఒకటి ఏమిటంటారంటే, నరుడు నారాయణుడు కూడా ఒక చోటే ఉన్నారు, వాళ్ళిద్దరు వేరు కాదు, ఒకటే అని ఒక తత్వం. ఇంకోటి ఏమిటంటారు, రథం అనేదే మనుషుడు యొక్క బాడీ. ఆ 5 గుర్రాలు, 5 సెన్సెస్, ఆ సెన్సెస్ నడిపేవాడు సారథి. సారథి అంటే ఎవరిని, మనం ఒక కొత్త ఊరికి వెళ్ళి ఒక ట్యాక్సీ ఎక్కామనుకోండి, నన్ను మౌంట్ రోడ్ తీసుకెళ్ళు అంటే వాడు తీసుకెళ్లేవాడు ఎవరు? హీఈస్ మై గైడ్, హీఈస్ మై గురు. ఓ సారథియే గురువు. అక్కడ వెనకాల కూర్చొని రిలాక్స్డ్గా కూర్చొని ప్రయాణం చేస్తున్న అతను, ఈ సమ్మన్ హూ ఇస్ ట్రైన్ టు ఫాలో హిమ్, ఈ సమ్మన్ హూ ఇస్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ది ప్రాసెస్. సో అలాగా ఈ భగవద్గీతలో కనిపించే ఒక పర్టికులర్ బొమ్మకే ఇన్ని అర్థాలు, వేరే వేరే అర్థాలు చెప్పగలిగితే, అంటే మీరు ఆలోచిస్తే ఇంకొకొన్ని అర్థాలు వస్తాయి. అలాగే సీక్రెట్ డాక్ట్రిన్లో మెన్షన్ చేసే లోర్స్ అనే ఏంటో, అవన్నీ స్ట్రైట్గా మనకి అర్థం కావాలంటే దాని వెనక అంతరార్థానికి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సున్నా కనిపిస్తోంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లోబ్ కనిపిస్తోంది మనకి, సోషల్ స్టడీస్ టీచర్ గ్లోబ్ చూపిస్తాడు, అలాగే ఉందా? టర్న్ దట్స్ ఓన్లీ ఏ సింబల్. గ్లోబ్ విచ్ ఇస్ దేర్ ఆన్ ద టేబుల్ ఈజ్ ఓన్లీ ఏ సింబల్. అలా లేదు, ఎక్కడ కొద్దిగా నొక్కబడి ఉంది, ఇలా స్లాంట్గా ఉంది, ఆల్ దోస్ థింగ్స్, సో మెనీ డీటెయిల్స్ ఆర్ దేర్. అది కాకుండా వేరియస్ ఈ మనుషుల యొక్క ప్రయోగాల వల్ల దానివల్ల కూడా కొంత మార్పులు చేర్పులు సంతరించుకుని ఉన్నాయి. కాబట్టి దిస్ ఈజ్ సింబాలికల్. ఎనీ సర్కిల్ విచ్ డ్రా ఏ పర్సన్ లే మ్యాన్ ఏమైనా చూపిస్తే సర్కిల్ అనొచ్చు, ఇంకోళ్ళు ఇంకేదో అనొచ్చు, ఇంకోళ్ళు ఏదో విషయం అనొచ్చు, ఇంకోళ్ళు అలాగా సింబాలజీ మూలంగా గాథల్లో ఇన్ఫర్మేషన్ ఉంది అని. కాబట్టి మహాభారతం చదివినా, రామాయణం చదివినా, లేకపోతే ఇంకో గాథ మనది ఏషియాటిక్ ఆర్ ఇండియన్ గాథలు చదివినా కూడా దాని వెనకాల అంతరార్థాలు ఉన్నాయనేది అందరూ ఒప్పుకునే విషయం. అలాగే ప్రపంచంలో ఉన్న లోర్స్లో కూడా ఈ ఫిలాసఫీ, ఈ థియాసఫీ బాగా పొందుపరచబడి ఉంది అని ఆవిడ చెబుతుంది. కాబట్టి ఈ థియాసఫీ అనే మ్యాటరు ఒక రకంగా చెప్పాలంటే కొత్తదేమీ కాదు, అయితే కొత్తగా ప్రజెంట్ చేయబడింది. ఎందుకు ప్రజెంట్ చేయబడింది? అప్పుడే ఆ టైంలోనే కొంత కొంత మందికి అది అందించాలి అని ఆవిడకి ఆదేశం వచ్చింది కాబట్టి ఆవిడ ట్రై చేసింది అని. కాబట్టి ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అంతవరకే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఇంకా నా దగ్గర మెటీరియల్ ఉంది కానీ అది ముందరకి ప్రజెంట్ చేయలేదు అని చెబుతుంది అండి. కాబట్టి మనం ఈ మెటీరియల్ ఎంతైతే బయటకు వచ్చిందో కూడా దీన్ని కూడా అందరూ బాగా అధ్యయనం చేయలే. అందరూ అంటే దివ్యజ్ఞాన సమాజంలో ఉండేవాళ్లే చాలామంది అధ్యయనం చేయలేదు, ఎందుకంటే అంత ఈజీ టెక్స్ట్ కాదు. టెక్స్ట్ ఈజ్ నాట్ దట్ ఈజీ, దట్ ఈజ్ వన్ మ్యాటర్. అది కాకుండా ఇది చదివిన కొంతమంది ఏం చేశారంటే దీన్ని ఆధారం చేసుకొని వేరియస్ అదర్ బుక్స్ రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ లెడ్ బీటర్ కానీ, యానిబెసెంట్ కానీ, చాలామంది దీన్ని ఆధారం చేసుకొని ఇది టెక్స్ట్ బుక్ అయితే వాళ్ళు రాసినవన్నీ దాంట్లోంచి ఏర్పడిన స్మాల్ స్మాల్ నాన్ డీటెయిల్ లాగా, లేకపోతే గైడ్స్ లాగా అవన్నీ రాశారు. కాబట్టి కర్మ అంటే ఏమిటి, రీఇన్కార్నేషన్ అంటే ఏమిటి, గ్లోబ్స్ అండ్ చైన్స్ అంటే ఏమిటి, వీటి గురించి అన్నిటి గురించి కూడా మిగతా వాళ్ళు చాలామంది రాశారు. మనకి ఏదైతే ఈజీగా ఉందో అది ముందర చదువుతాం కదా. నార్మల్గా మనం చిన్నప్పుడు చదువుకోమంటే ఎప్పుడు ఇంగ్లీష్ బుక్ మేము పట్టుకునేవాడిని, లెక్కలు పట్టుకునేవాడిని కాదు, ఎందుకంటే లెక్కలు కొద్దిగా ఎలర్జీ, నాకు భయం, కాబట్టి ఎప్పుడు ఇంగ్లీష్. అందుకనే ఈ స్మాల్ స్మాల్ టెక్స్ట్ అందరూ ఎక్కువ చదివారు. దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కరెక్టే టు సమ్ ఎక్స్టెంట్. సమ్ ప్లేసెస్ మేబీ దెర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ ఇమాజినేషన్ విచ్ కుడ్ హ్యావ్ కమ్, దర్ ఈస్ వన్, బట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ సీక్రెట్ డాక్టర్లో ఆవిడ పొందుపరిచింది. థియాసఫీ అంటే సోర్స్ ఎక్కడ అంటే మనకు దొరికింది ఇది. ఇంతకుముందు కూడా 4th century కూడా ఎకలెక్టిక్ థియాసఫీస్ అని ఉండేవాడట. ఎకలెక్టిక్ థియాసఫీస్ కూడా ఆ రోజుల్లో ప్రపంచంలో ఉన్న రిలీజియన్స్ అన్నింటినీ ఒక ప్లాట్ఫామ్ మీద తేవాలని, ఈ రిలీజియన్స్లో ఉన్న సారమంతా ఒకటేనని అమోనియస్ అనే ఒక అతను, అమోనియస్ సాకస్ అతని పేరు, అతను ట్రై చేశాడు. కాబట్టి ఆ రోజుల్లోనే యాజ్ ఎర్లీ యాజ్ 4th century థియాసఫీ వాజ్ దేర్, ఎకలెక్టిక్ థియాసఫీ అని పిలిచేవారు ఆ రోజుల్లో. సో థియాసఫీ అనేది మనకి 1875 నుంచే థియోసాఫికల్ సొసైటీగా ఏర్పడింది కాబట్టి అప్పటి నుంచే ఉంది అనుకోవడానికి వీల్లే. ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటి నుంచో పురాణ గాథల్లో ఉంది, దాంట్లో ఉంది, చాలా విషయాల్లో ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ఆవిడ ప్రతిపాదించింది. ప్రతిపాదించడానికి ఆవిడ ముఖ్యంగా దొరికిన సోర్స్ ఏమిటంటే స్టాన్జాస్ ఫ్రమ్ బుక్ ఆఫ్ ధ్యాన్ అని. ద స్పెల్లింగ్ ఈజ్ స్లైట్లీ డిఫరెంట్, నాట్ ధ్యాన్ అని ఉండదు, ధ్యాన్ అని ఉంటుంది. ఆ స్టాన్జాస్ అన్నీ ఆవిడకి దొరికాయి, దాని కామెంటరీసే సీక్రెట్ డాక్టర్. అయితే ఆవిడ ఒక చోట రాస్తుంది, దిస్ ఇస్ సింథసిస్ ఆఫ్ రిలీజన్, ఫిలాసఫీ అండ్ సైన్స్ అని మొదటి పేజీలోనే ఆవిడ రాస్తుంది. సీక్రెట్ డాక్టర్ ఇస్ అ సింథసిస్ ఆఫ్ రిలీజన్, ఫిలాసఫీ అండ్ సైన్స్. మనం ఏమనుకుంటామంటే ఒకటికి అగెన్స్ట్గా ఇంకోటి పనిచేస్తుంది అని. ఫిలాసఫీకి రిలీజన్కి సంబంధం లేదు, అలాగే రిలీజన్కి సైన్స్కి సంబంధం లేదు, ఇలా అనుకుంటూ ఉంటాం మనం, నార్మల్ అండర్స్టాండింగ్. బట్ దే ఆర్ త్రీ బ్రాంచెస్ ఆఫ్ సేమ్ నాలెడ్జ్ అనేది ఎస్టాబ్లిష్ చేసిన సత్యం. నాలెడ్జ్ ఏదైతే ఉందో దాని యొక్క భాగములు, దాని యొక్క మెథడ్స్ ఆఫ్ అప్రోచ్, ఒకటి తత్వం అయితే ఇంకోటి మతం అయితే ఇంకోటి శాస్త్రం, ఈ మూడింటిని సమన్వయం చేయడం నా పని అని ఆవిడ మొదట్లో చెబుతుంది. తర్వాత ఆవిడ ఏమంటుందంటే, ఈ పుస్తకాన్ని మీరు ఎవరికి డెడికేట్ చేస్తారు అని అడిగారు ఆమె. ఎవరు డెడికేట్ చేస్తారంటే, థియోసఫిస్ ఏ కంట్రీలో ఉన్నా వాళ్ళందరికీ ఈ పుస్తకాన్ని డెడికేట్ చేస్తున్నాను అంటుంది, వాళ్ళకి సమర్పిస్తున్నాను వాళ్ళ కోసం. ఏ దేశంలో ఉన్నా వాళ్ళు ఈ సొసైటీలో దివ్యజ్ఞాన సమాజంలో మెంబర్స్గా ఉన్నా, మెంబర్స్ ఉండకపోయినా, లేకపోతే వేరే గ్రూప్ ఆఫ్ థియోసఫికల్ స్టడీ గ్రూప్లో ఉన్నా, వాళ్ళందరికీ ఇది పనిచేస్తుందని. ఎందుకంటే ప్రధానంగా మనకు తెలిసినవి రెండు మూడు సంస్థలు ఉన్నాయి, యునైటెడ్ లాడ్జ్ ఆఫ్ థియోసఫర్స్ అని ఇంకోటి ఉంది. వాళ్ళు దే ఓన్లీ కన్సిడర్ అప్ టు బ్లావెత్స్కీ ఓన్లీ, ఆఫ్టర్వర్డ్స్ వచ్చిన వాంగ్మయాన్ని వాళ్ళు పరిశీలించట్లా, వాళ్ళు దే డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ బికాస్ బేస్డ్ ఆన్ దిస్ ఇందాక అనుకున్నట్టు వాళ్ళు రాసినవి కాబట్టి ఆవిడ వాంగ్మయాన్నే వాళ్ళు ఆపేసి అక్కడే దాంతోనే వాళ్ళు అధ్యయనాన్ని పూర్తి చేసుకుంటున్నారు. ఈ సీక్రెట్ డాక్టర్ని ఎందుకు సీక్రెట్ అని మనం కనుక్కున్నాం, ఎందుకంటే ప్రొఫేన్ ఐకి మామూలుగా అన్ని విషయాలు చూసి ఆనందించే కళ్ళకి ఈ విషయం అర్థమవుతుందో లేదో అని భయపడి ఇంతదాకా మేము ముందరికి పెట్టలేదు అని చెప్తారు. ద ప్రొఫేన్ ఐ దిస్ ఈస్ నాట్ ప్రెజెంటెడ్ బికాస్ యూ మే నాట్ అండర్స్టాండ్ ద రైట్ వే, దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ కాల్డ్ సీక్రెట్. సీక్రెట్ ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ దట్ ది వరల్డ్ పర్హాప్స్ వాజ్ నాట్ రెడీ, పీపుల్ వర్ నాట్ రెడీ టు రిసీవ్ ది ఇన్ఫర్మేషన్. అధ్యయనం ఎలా చేయాలి అని చెబుతుంది ఆవిడ, ఈ పుస్తకమే కాదు ఏ పుస్తకం అయినా. అధ్యయనం చేసే వాళ్ళకి కేవలం నేను ఏదో నాలెడ్జ్ సంపాదించాలి, నాలెడ్జ్ సంపాదించడం వల్ల అందరూ గుర్తిస్తారు, నాకేదో గుర్తింపు వస్తుందనే దానికోసం చదువుకునేవాళ్ళు కాదుట ఆవిడ ఆవిడ దృష్టిలో. ఆవిడేమంటుందంటే, ఈ అధ్యయనం చేసేదంతా కూడా ఇతరులకి చెప్పగలిగితే, ఇతరులతో షేర్ చేసుకోగలిగితే, అదే కాకుండా దాని సారాన్ని నువ్వు జీవితంలో పెట్టగలిగితే, ప్రాక్టికల్గా కనుక అది ఉపయోగింపబడితే అప్పుడు అధ్యయనం పూర్తయినట్టు. అలాంటి అధ్యయనానికి ఏమవుతుందంటే, మనకుండే ఈ శరీరాల్లో ఊర్ధ్వ మనస్సు నుంచి పైకి ఉండే బుద్ధి మనస్సుకు కూడా అది వికసించేందుకు పనికిరావాలి అధ్యయనం అంటుంది. కేవలం నాలెడ్జ్గా మిగిలిపోతే లోయర్ మైండ్లోనే ఉండిపోతుంది. లోయర్ మైండ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, నేను చదువుకున్నానని ఒక ప్రైడ్ వస్తుంది, ఇంటెలెక్చువల్ ప్రైడ్ మట్టుకే మిగులుతుంది. ఇంటెలెక్చువల్ ప్రైడ్ వల్ల మనకు సాధించేదేం లేదు. మేబీ సమ్ త్రీ పీపుల్ నోన్ టు అస్ మే సే ఓ దిస్ మ్యాన్ హెస్ రెడ్ దిస్ దట్ మ్యాన్ హెస్ రెడ్ దిస్ అని చెప్పవచ్చేమో, బట్ దానివల్ల నిజమైన ప్రయోజనం నీకు కలగదు. నిజమైన ప్రయోజనం ఎప్పుడు కలుగుతుందంటే, దాన్ని అధ్యయనం చేసిన తర్వాత, బాగా దాని సారాన్ని అర్థం చేసుకున్న తర్వాత, ఒకవేళ వీలైతే దాని మీద కాంటెంప్లేట్ చేసిన తర్వాత, మెడిటేట్ చేసిన తర్వాత సెంటెన్సెస్ని, అప్పుడు నీకు అధ్యయనం బాగా అవగాహనలోకి వచ్చిన దాన్ని మిగతా వాళ్ళతో షేర్ చేసుకుంటే, అప్పుడు నీకు ఇంకా బాగా అర్థమైనప్పుడు, ఆ అర్థమైన సారాన్ని జీవితంలో ప్రతిబింబం చేసినప్పుడు నీకు అసలైన అధ్యయనం యొక్క తాలూకు బెనిఫిట్ అంతా వస్తుంది అని చెబుతున్నాను. కాబట్టి దీనికి కావాల్సింది అధ్యయనం చేయడానికి కేవలం ఒక ఇంక్విజిటివ్నెస్తో చదువుకుంటే రాదు. ఇంకెవడికో చెప్పాలి, ఇంకెవడికో తెలవాలి, నేను చదువుకున్నాను అనుకుంటే రాదు. ఒక సబ్మిసివ్ యాటిట్యూడ్ కావాలట. ఏమిటి సబ్మిషను? నేను చాలా జాగ్రత్తగా నిన్ను పరిశీలించి ఈ దీంట్లో వచ్చే జ్ఞానసారాన్ని నేను నా జీవితంలోకి అన్వయం చేసుకుంటాను. జీవితంలో అన్వయం చేసుకుంటాననే వ్యక్తికే ఇది సరిగ్గా బోధపడుతుంది అని. అంటే ప్రాక్టికల్ అప్లికేషన్ లేనప్పుడు ఏ నాలెడ్జ్ అయినా వేస్ట్. ఐ నో డ్రైవింగ్ బట్ ఐ డోంట్ యూజ్ ఇట్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఇట్? ఐ నో ది లాంగ్వేజ్ బట్ ఐ డోంట్ నో, ఐ డోంట్ స్పీక్ ఇన్ దట్ లాంగ్వేజ్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఇట్? సిమిలర్లీ నేను చదువుకున్నదో అధ్యయనం చేసినదో నా జీవితంలోకి ప్రతిబింబం చేయకపోతే నా లైఫ్లోకి అది ఒక వెలుగులా కనపడకపోతే, నాకే మిగతా వాళ్ళ కనపడుతుందో లేదో మనకు తెలియదు, అది దాని యొక్క పర్పస్ పూర్తయినట్టు కాదు అని చెప్తాను. అసలు విద్ అనే శబ్దానికి ఏమిటంటే తెలుసుకునుట అని అర్థం. విద్ అంటే తెలుసుకునుట, వేదము విద్. విద్య వల్ల ఏం రావాలి అంటే అందులో అనేది వినయం రావాలి అని. విద్య దదాతి వినయం అంటారు. కాబట్టి ఎ పర్సన్ హూ గోస్ త్రూ షుడ్ బికమ్ మోర్ హంబుల్. నమ్రతతో అతను బాగా జీవించాలి. అంతేగాని అది వచ్చినందువల్ల, ఈ జ్ఞానం వచ్చినందువల్ల నాకు ఎక్కడ లేని గర్వము గొప్పదనము నేను నాకు సంతరించుకొని నేను ఆహా అని అనుకుంటే అది యూ విల్ బి డిఫీటెడ్. పర్పస్ ఈజ్ నాట్ సర్వ్డ్. కాబట్టి అధ్యయనం చేసే విధానము, అధ్యయనం చేసే పద్ధతి, అధ్యయనం ఎలా చేయాలి అనేది కూడా ఆవిడ చెబుతుంది. మిగతా వాళ్ళు చదువుకున్న వాళ్ళందరూ బాగా చదువుకున్నట్టు కాదు, ఎవరికి వాళ్ళే అధ్యయనం చేయాలి ఈ పుస్తకం అని చెబుతున్నారు. ఎవరు బాగా చదివిన వాళ్ళు, సీనియర్ మ్యాన్ ఎవరో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎదురుగుండా కూర్చుంటే వచ్చేయదు. నువ్వు యు షుడ్ సిట్ అండ్ స్టార్ట్ స్టడీంగ్, స్టడీ ఇన్ ఎ మెథాడికల్ వే. ఎలా మెథాడికల్గా చేయాలంటే నీకు అర్థమవుతూ ఉండాలి. అర్థమైంది దాని మీద నువ్వు కాంటెంప్లేట్ చేయగలగాలి. కాంటెంప్లేట్ చేసిన తర్వాత అర్థాన్ని ఒక చోట నువ్వు రాసుకుంటూ ఉండాలి. రాసుకుంటూ ఉంటే ఆ సారాన్నంతా నీకు లోపలికి ఇముడ్చుకుంటే అప్పుడు నీకు అది పనికి వస్తుంది. అది అధ్యయనం అంటేనో అని చెబుతున్నాడు. అప్పుడు అలా స్టడీ చేయమంటుంది ఈ సీక్రెట్ డాక్టర్. మామూలుగా క్యాజువల్గా న్యూస్ పేపర్ చదివినట్టు లేకపోతే నవల చదివినట్టు చదవడం కాదు. అది మేబీ దట్ ఈస్ ఫర్ గ్యాదరింగ్ నాలెడ్జ్, బట్ ఫర్ గ్యాదరింగ్ విజ్డమ్, జ్ఞాన సముపార్జన చేయాలి, నాకు బుద్ధి వికసించాలి అంటే చదవాల్సిన మెథడ్ ఆవిడ చెప్పిన మెథడ్ ఇది. బ్లావెత్స్కీ గురించి కొన్ని మాటలు చెప్పాలంటే ఆవిడ 60 ఏళ్ళే జీవించింది. 1831-1891 షీ వర్క్డ్ ఎగ్జాక్ట్లీ ఫర్ 60 ఇయర్స్. ఇన్ఫ్యాక్ట్ డిసెంబర్ 1831లో పుట్టింది. షీ పాస్డ్ అవే ఇన్ మే. సో 60 ఇయర్స్ కూడా కంప్లీట్గా జీవించినట్టు కాదు యాక్చువల్గా. బట్ అయితే ఎఫెక్టివ్గా ఆ పీరియడ్లో చాలా బాగా ఆవిడ ఆ జ్ఞానాన్ని తన జీవితానికి అన్వయించుకొని జీవించడానికి ప్రయత్నించింది. దీనికి ఆవిడ పుట్టిన ఊరు యుక్రెయిన్లో పుట్టింది, వాళ్ళ తాతగారు పెంచారు, తాతగారు గవర్నరు, ఇవన్నీ పాయింట్స్ ఉన్నాయి. బట్ బై వర్చ్యూ ఆఫ్ హర్ బర్త్స్ విచ్ హి హస్ టేకెన్ ఎర్లియర్, షీ ఆల్రెడీ హ్యాడ్ సర్టన్ పవర్స్. ఎక్స్ట్రాఆర్డినరీ ఉమెన్ ఆవిడ అని అంటారు. ఎలా వస్తుంది అంటే ఇప్పుడు చేసే ప్రయత్నం మీద నెక్స్ట్ జన్మలో మనకు వస్తుంది. ఒకవేళ మనం అటువైపు అడుగులేస్తే, దానికోసం వెంపర్లాడి పరిగెడితే వచ్చేది కాదు. సాధన చేస్తూ ఉంటే రావాల్సిన పవర్స్ వస్తాయి. దానికోసమే ప్రయత్నిస్తే అది ఇంకోలాగా పరిణమించవచ్చు. కాబట్టి ఆవిడ ఏం చేసిందంటే 1848 దాకా అంటే 17 ఏళ్ళు ఫార్మల్ ఎడ్యుకేషను ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఆవిడ డెవలప్ చేసుకుంది. ఏమేమిటైతే చదివితే జీవితాన్ని పనికి వస్తుంది అని 1848 నుంచి ఆవిడ ప్రదేశాన్ని చూడడానికి బయలుదేరింది. ఎందుకు బయలుదేరిందంటే సత్యాన్వేషణ. దేవుడు అంటే ఎవరు, మనిషి అంటే ఎవరు, మనిషికి అమృతత్వం ఉందా లేదా, అయితే ప్రతిమాట చచ్చిపోతున్నాడు కదా, చచ్చిపోవడమేనా, మళ్ళీ వస్తాడా, ఏదైనా ఎప్పటికీ మిగిలేదు ఉందా, ఇలాంటి సమస్యలతో ఆవిడ అటు ఇటు అందరికోసం ఎవరికోసం ఎవరైతే గైడ్ చేస్తారో అని తిరుగుతూ ఉండింది. అయితే ఆవిడకి ఎప్పుడైతే ఆవిడ క్రైసిస్లో ఉండేదో, ఆవిడ ఎప్పుడైతే విషమ పరిస్థితుల్లో ఉండేదో, ఒక ఫోర్స్ ఏదో తనని సేవ్ చేస్తోంది అని రియలైజ్ చేసింది ఆవిడ. ఆల్వేస్ సమ్ ఫోర్సెస్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ బికాస్ హర్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. షీ షుడ్ ప్రజెంట్ లాట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ టు ది వరల్డ్. కాబట్టి ప్రొటెక్ట్ చేశారు. ఆ పర్టికులర్ పర్సన్ హూ వెంట్ ఆన్ హెల్పింగ్ హర్ కేమ్ ఫేస్ టు ఫేస్ ఇన్ 1851 లండన్లో హైడ్ పార్క్ ఉందిట. ఆ హైడ్ పార్క్లో ఫస్ట్ టైం ఆ గురువు శిష్యులు కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత ఈవిడ క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేసేట. అంటే ఆన్సర్ చేయడం అంటే ఈవిడ క్వశ్చన్ వేస్తే ఆవిడ ఆన్సర్ చేయ, అలా భౌగ్యత కూడా అలా చెప్పబడలేదు. హార్ట్ టు హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది. వెన్ యు సిట్ ఆపోజిట్ టు ద పర్సన్ హూ నోస్, సమ్టైమ్స్ వెన్ హీ ఈజ్ నాట్ ఎక్స్ప్రెసింగ్ ఆల్సో యూ అండర్స్టాండ్ వాట్ యూ హ్యావ్ డౌట్స్ విచ్ యూ హ్యావ్ అదర్ పర్సన్ విల్ బి ఏబుల్ టు క్లారిఫై బికాస్ ద పర్సన్ ఈజ్ ఫుల్ ఆఫ్ గివింగ్ నేచర్. సో ఇతనిలో ఉన్న జ్ఞానం అవతల వాళ్ళకి ఈజీగా ఫ్లో అవుతుంది అనమాట వితౌట్ ఎనీ హిండ్రెన్స్. హిండ్రెన్స్ ఎవరైనా పెట్టుకుంటున్నారంటే తెలియని వాళ్ళు పెట్టుకుంటారు. ఇవ్వాలి అని కూర్చున్న వాళ్ళు, వాళ్ళకి హిండ్రెన్స్ ఏమి ఉండదు. రిసీవ్ చేసుకునే వాళ్ళ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. అలా ఆవిడకి ఆ కెపాసిటీ టు రిసీవ్ ఉంది కాబట్టి ఆవిడకి ఆ ఆన్సర్స్ అన్నీ వచ్చేసాయి. వచ్చిన తర్వాత ఒకసారి ఒక గురువుని పట్టుకుంటే ఆవిడ ఇంకో గోల్డెన్ స్టేర్స్ అనే దాంట్లో కూడా ఈ ఈ మాట మాస్టర్ గారు చెప్పినట్టుగా పొందుపరిచింది. ఒకసారి కనుక ఒక గురువుని నీకు కనిపిస్తే ఆ గురువు వదలకుండా గురువుతో నువ్వు ఉండాలి. ఆ గురువుని కన్వీనియంట్గా ఎప్పుడు పడితే అప్పుడు మార్చేయకూడదు. ఇతను సరిగ్గా చెప్పట్లేదనో, ఇతని దగ్గర నుంచి నాకేం విషయాలు అందట్లేదనో, విషయం అందకపోతే ప్రాబ్లం నాలో ఉందని అర్థం అవ్వాలి. చెప్పేవాడు లేదు, విషయం అర్థం అవ్వకపోతే అర్థం కాలేదు అంటే నేను రిసీవ్ చేసుకునే దాంట్లో ప్రాబ్లం ఉంది అని. ఎప్పుడు రిసీవ్ చేసుకోలేము? నా మైండ్లో కనుక బోల్డ్ అండ్ ఐడియాస్ ఇంకా తిరుగుతున్నాయనుకోండి, సీక్రెట్ డాక్టర్ని అంటేనో లేకపోతే ఇంకేదేదో ఇంకేదో చెప్తారేమో అనుకుంటూ వచ్చి కూర్చున్నాను అనుకోండి, లేకపోతే నాకు ఇదివరకు తెలిసిన ఐడియాస్తో దీన్ని కంపేర్ చేస్తున్నాను అనుకోండి, దాంట్లో ఇలా చెప్పారే ఇక్కడ చెప్తున్నారే అని కంపేర్ చేస్తూ నేను కనుక విన్నాను అనుకోండి, నాకు అందదు. ఎలా వినాలి అంటే నాకు తెలిసిన విషయాలన్నీ నేను పక్కన పెట్టగలగాలి. పక్కన పెట్టగలిగి జస్ట్ రిసీవింగ్ ఇన్ఫర్మేషన్ వితౌట్ ఎనీ క్వశ్చనింగ్ ది పర్సన్ హూ ఇస్ స్పీకింగ్, అలా కనుక వినేటైతే, దిస్ ఇస్ హౌ ది గ్రీక్ ఫిలాసఫర్స్ టాట్ దేర్ స్టూడెంట్స్. ప్లాటో, పైథాగరస్ వీళ్ళందరూ ఇలాగే నేర్పించారు. వాళ్ళలో ఆ ట్రైనింగ్ ఉండేదిట, వినడమే వాళ్ళ పని, ఇంకేం లేదు పని, వాళ్ళకి వినడమే పని. వినడం ఎలాగా? కంప్లీట్ అటెన్షన్తో వినడం, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో కంపేర్ చేసుకోకుండా వినడం. అప్పుడు సరిగ్గా వాళ్ళకి ఇదివరకు ఒకసారి మాట్లాడుకున్నామే ఈ బ్లాటింగ్ పేపర్ ఎలా అబ్జార్బ్ చేస్తుందో అలా అబ్జార్బ్ చేస్తుంది మైండ్. అబ్జార్బెంట్ మైండ్ విల్ టేక్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ రిక్వైర్డ్. దాని మీద మనం మళ్ళీ మననం చేసినప్పుడు, దాని మీద మళ్ళీ మేము ధ్యాస పెట్టి మనం మళ్ళీ మళ్ళీ దాన్ని గుర్తుకు చేసుకుని దాని మీద ఉన్నప్పుడు ఆ సారం మనలో ఇవిడినప్పుడు అది విజ్డమ్గా మారుతుంది, జ్ఞానంగా మారుతుంది. దిస్ ఇస్ హౌ పీపుల్ హు ఆర్ ట్రైన్డ్ టు లిజన్ లిజన్. అలా కాకుండా మనం ఎంతసేపు మన వేరే చోట జరిగిన సంఘటన లేకపోతే వేరే చోట జరిగిన విషయాలను గుర్తుపెట్టుకుని ఇక్కడ ఊరికే ఫిజికల్గా ఇక్కడ ఉండి మెంటల్గా యాబ్సెంట్ అయితే మనకు అందదు ఇన్ఫర్మేషన్, అందదు. దిస్ ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. సో వెన్ దట్ లేడీ మెట్ దట్ గురు, కమ్యూనికేషన్ వాజ్ దేర్ యాజ్ టు వాట్ ఈస్ గాడ్, వాట్ ఈస్ ఇమ్మార్టల్, వాట్ ఈస్ మార్టల్, ఇవన్నీ ఆవిడకి అర్థమైపోయాయి. అర్థమైపోయిన తర్వాత షీ విల్లింగ్లీ వాంటెడ్ టు కంట్రిబ్యూట్ టు ద వెల్ఫేర్ ఆఫ్ హ్యుమానిటీ. ఈ అధ్యయనం కూడా నా కోసమే చదువుకుంటానంటే పనికిరాదుట, అర్థమే కాదుట అసలు. నేను నా కోసం చదువుకుంటున్నా, పరీక్ష పాస్ అవ్వడానికి ఉద్యోగం రావడానికి వేరే విషయం, బట్ అధ్యయనము ఫర్ ద సేక్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ యాజ్ సచ్, హ్యుమానిటీకి పనికి రావాలి నన్ను నేను చదువుకునే చదువు, అంతేగాని నా ఒక్కడికి పనికి వచ్చే చదువు చదువు కాదు అని. అప్పుడు ఆవిడే షీ విల్లింగ్లీ వాంటెడ్ టు బికమ్ ఎ వాలంటీర్ టు సర్వ్ ద హ్యుమానిటీ. మానవ ప్రజానీకానికి అంతా పనికి వచ్చేట్టుగా నేను నా జీవితాన్ని మలుచుకుంటానని ప్రామిస్ చేసింది వాళ్ళకి. సో అప్పటి నుంచి దే వెంట్ ఆన్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్, టెలింగ్ హర్ వాట్ షీ షుడ్ డూ, వేర్ షీ షుడ్ గో అండ్ ఆల్ దట్. సో చాలా ఊళ్ళు తిరిగింది ఆవిడ, ఈజిప్ట్ వెళ్ళింది, కరేబియన్ ఐలాండ్స్కి వెళ్ళింది, కెనడా వెళ్ళింది, యూరోప్లో చాలా తిరిగింది, జర్మనీలో తిరిగింది, జపాన్కి వెళ్ళింది, అంటే ఎక్కడెక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి వెళ్ళింది. ఫైనల్గా ఆవిడకి 1873 నువ్వు న్యూయార్క్ వెళ్ళు అని చెప్పారు గురు. దిస్ జెంటిల్మెన్ హూ ఇస్ సీయింగ్ హర్ రెగ్యులర్లీ టోల్డ్ హర్ యూ గో టు న్యూయార్క్, దెర్ ఈస్ వర్క్ ఫర్ యూ దేర్. న్యూయార్క్ వెళ్ళింది, వెళ్ళమనగానే వెళ్ళడం చేయాలి కదా, మరి అబ్సల్యూట్ లాయల్టీ టు ది టీచర్, చూద్దాంలే రెండేళ్ళు రెండు రోజుల తర్వాత చూద్దాం అలా అనుకోలే, వెంటనే బయలుదేరింది సార్. ఆవిడ దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేకపోయినా ఏదో మేనేజ్ చేసి ఎక్కేసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా మేనేజ్ చేసిందని ఎక్కడో చోట లెటర్స్లో రాసింది ఆవిడ. చిన్న చిన్న బొమ్మలు తయారు చేసేది, ఆ బొమ్మలు అమ్మేది పపెట్స్. సిమిలర్లీ షీ యూస్ టు రైట్ స్టోరీస్ ఫర్ సమ్ మ్యాగజైన్స్, దట్స్ హౌ షీ సపోర్టెడ్ హర్ సెల్ఫ్. సో అక్కడ సెటిల్ అయింది, షీ సెటిల్డ్ డౌన్ ఎట్ న్యూయార్క్. ఆ రోజుల్లో మనం ఇదివరకు కూడా అనుకున్నట్టున్నాం, ఇది ఈ చనిపోయిన ఆత్మల్ని వెనక్కి లాక్కొచ్చి వాటితో మాట్లాడడం అదే స్పిరిచువాలిటీ అనుకునేవాళ్ళు. స్పిరిచువలిజం యాక్చువల్గా ఎవరైతే పోయారో వాళ్ళు వెనక్కి రారు. అయితే కొన్ని కొన్ని షేడ్స్ ఉంటాయట థియోసాఫికల్ పార్లెన్స్లో, దే కాల్ ఇట్ షేడ్స్, SHADES. అవి అటుగాక ఇటుగాక తిరుగుతుంటాయి, అవి త్రిశంకులో తిరుగుతుంటాయి అన్నమాట. సో వెన్ యూఆర్ ఇన్వైటింగ్, దీస్ ఆర్ ద షేడ్స్ విచ్ టేక్ ద షేప్ ఆఫ్ యువర్ ఫాదర్, యువర్ మదర్, లైక్ దట్ దే కమ్ అండ్ ఆక్యుపై ద ప్లేస్ అండ్ దే యూ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ ఐ హావ్ కాల్డ్ మై ఫాదర్ ఆర్ ఐ కాల్డ్ మై గ్రాండ్ ఫాదర్. దిస్ ఇస్ హౌ పీపుల్ యూస్ టు గ్యాదర్ ఇన్ సమ్ అవుట్ హౌసెస్, ఎడీ ఫామ్ అని అంటారు వాళ్ళు, ఓల్డ్ రిలీవ్స్లో ఆల్పట్రాస్తారు, ఆ ఎడీ ఫామ్లో మీట్ అయ్యి దే యూస్ టు ఇన్వైట్ ఆల్ దోస్ స్పిరిట్స్ అండ్ ప్లే విత్ దోస్ స్పిరిట్స్, టాక్ విత్ దోస్ స్పిరిట్స్ అండ్ థింగ్స్ లైక్ దాట్. సో ఇది నిజమైన స్పిరిచువాలిటీ ఇది కాదు అని వాళ్ళకి నచ్చ చెప్పింది ఆవిడ. అదే మీటింగ్స్కి ఆల్కాట్ కూడా వచ్చాడు యాజ్ ఎ జర్నలిస్ట్. హీ వాజ్ వర్కింగ్ ఫర్ ఎ మ్యాగజైన్, సో హీ కేమ్ టు రివ్యూ, ఆఫర్ ఇస్ రివ్యూ ఫర్ దట్ పర్టికులర్ థింగ్ విచ్ దే ఆర్ హ్యావింగ్. సో అక్కడ ఇద్దరు వాళ్ళు ఇద్దరు కలిశారు. కలిసినప్పుడు యూ బోత్ హ్యావ్ టు డూ దిస్ వర్క్ ఆఫ్ ఫార్మింగ్ ఎ సొసైటీ అని చెప్పిందట. సో వీళ్లలో ఈ స్పిరిట్స్తో సంబంధం పెట్టుకున్న వాళ్లే కొంతమంది, ఆ సైకలాజికల్ సొసైటీ ఏదో అనేవాడు, వాళ్ళలో కొంతమంది నిజమైన స్పిరిచువాలిటీ అంటే ఏమిటి దాని వైపు వెళదామని చెప్పి వాళ్ళంతా కలిసి ఫామ్ చేసిందే ఈ దివ్యజ్ఞాన సమాజం, విచ్ గాట్ ఎస్టాబ్లిష్డ్ 1875 నవంబర్ 17. టుమారో వీల్ సెలబ్రేట్ ది ఫౌండర్స్ డే. సో దిస్ ఇస్ హౌ ది థియోసాఫికల్ సొసైటీ కేమ్ అప్, థ్యాంక్స్ టు మేడం బ్లావిత్స్కి. అండ్ హెచ్ఎస్ ఆల్కాట్ వాజ్ ఆల్సో దేర్ ఎస్ ఎ క్యాటలిస్ట్. బట్ ప్రైమరీ చీఫ్ ఫౌండర్ ఎవరు అంటే హెచ్పి బ్లావిత్స్కి. ఆవిడ ద్వారానే విజ్డమ్ అంతా వచ్చింది, థియోసఫీ అంతా వచ్చింది. షీ స్ప్రెడ్ ఇట్. ఆల్కాట్ టుక్ కేర్ ఆఫ్ ఆల్ అడ్మినిస్ట్రేషన్. So this is how the theosophy has flown or flowed through Madame Blavatsky. ఈ సీక్రెట్ డాక్టరీన్లో ప్రధానంగా ఏమున్నాయి అంటే మనిషికి పనికొచ్చే పరిజ్ఞానాన్నే ఉంచాము దాంట్లో ఉంటుంది. ఏమిటంటే ఒకటి, సృష్టికి పూర్వం నుంచి సృష్టి జరిగిన తర్వాత మానవుడు ఉద్భవించిన తర్వాత మానవుడు పురోగతి, మానవుడు ఫ్యూచర్ గురించి దాకా కవర్ చేశాను నేను అని చెబుతున్నాను. సో ప్రధానంగా రెండు భాగాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి కాస్మోజెనెసిస్ అంటుంది ఫస్ట్ వాల్యూమ్. కాస్మోజెనెసిస్ అంటే ఈ ప్రపంచంలో ఎలా సృష్టింపబడింది, దాంట్లో ఏవేమిటి ఉన్నాయి, సోలార్ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత ఫస్ట్ ఎలా వచ్చింది సృష్టి బయటికి, కాస్మోజెనెసిస్ ఒకటి. రెండో వాల్యూమ్లో ఏం చెప్పిందంటే ఆంథ్రోపోజెనెసిస్ అని, మనిషి ఎలా ఉద్భవించాడు, మనిషి యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉండింది, తర్వాత ఆడామగ మొదట్లో ఉందా లేదా, ఎప్పటి నుంచి ఆడామగ తేడా వచ్చింది, ఇవన్నీ పొందుపరిచి ఫ్యూచర్లో మనిషి ఎలా ఉంటాడు, మనిషి యొక్క నైజం ఎలా ఉంటుంది. ఆవిడ చోట చెబుతుంది, ఇంత మ్యాటర్ రాశాను కానీ ఇది చాలా పాపులర్ కాలేదు ఈ టైంలో, ఎందుకంటే ఈ ఫిఫ్త్ రూట్ రేస్ అని చెబుతుంది. మనందరం బిలాంగ్ టు ఫిఫ్త్ రూట్ రేస్. ఈ ఫిఫ్త్ రూట్ రేస్లో ఉన్న వాళ్ళకి దాని మీద ఎక్కువ దృష్టి వాళ్ళు పెట్టలేకపోతున్నారు, ఎందుకంటే మెటీరియల్ వరల్డ్లో మెటీరియల్ పుల్, మాయా, ఇల్యూజన్ ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళు బాధింపబడుతున్నారు కాబట్టి వాళ్ళు దీన్ని వదిలించుకొని ఆ పై మెట్టుకు వెళ్ళలేకపోతున్నారు అని. అంటే దిస్ విజ్డమ్ ఈజ్ అవైలబుల్ ఫర్ దోస్ పీపుల్ హూ వుడ్ లైక్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ మాయా. మాయా అంటున్నాం కానీ దిస్ లుక్స్ వెరీ రియల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. దిస్ వరల్డ్ లుక్స్ వెరీ రియల్. ఎవ్రీథింగ్ విచ్ ఇస్ అపీరింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ రియల్, బట్ రియాలిటీ ఈజ్ దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ దిస్ విచ్ ఇస్ యాక్చువల్ వే ఆఫ్ లివింగ్. కాబట్టి ఈ మెటీరియల్లో ఉంటూ, ప్రపంచంలో ఉంటూ, ప్రపంచానికే ఈ మాయా ప్రపంచానికే పరిమితం అవ్వకుండా ఎవరైతే వాళ్ళని పైకి ఊర్ధ్వగతికి ప్రయాణించడానికి వాళ్ళు ఆసక్తి చూపిస్తారో వాళ్ళకి అర్థమవుతుంది అని చెబుతుంది. కాబట్టి బాగా ఎవరికి అర్థమవుతుంది అంటే సిక్స్త్ రూట్ రేస్లోనే బాగా అర్థమవుతుంది ఈ పుస్తకం అని చెబుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళకి అర్థం కాదా అని కాదు, అంటే దానికి పడాల్సిన శ్రమ ఏమిటంటే ఈ మెటీరియల్ వరల్డ్లో మనం ఇరుక్కోకూడదు అని, మెటీరియల్ వరల్డ్ వల్ల మనం ప్రభావితం కాకూడదు అని. ప్రభావితం అయినప్పుడు దీంట్లోనే మనకు అన్నీ అట్రాక్టివ్గా కనిపిస్తాయి, కానీ దీంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ మనకంత ఈజీగా అర్థం కాదు. అర్థమైనా అది మనకి జీవితంలో పనికొస్తుందా పనికిరాదా ఏదో రాసింది ఆవిడ అని ముందరికెళ్ళిపోవడం తడస్తీస్తుంది. కాబట్టి మనం దేంట్లో చేరినా, ఏ మూమెంట్లో చేరినా, ఏ ఫిలాసఫీలో మనం భాగస్థులం అయినా, మనలో ఉండే పర్మనెంట్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దానికి పనికొచ్చేట్టుగా మన జీవితం సాగించాలి. మన దాంట్లో పర్మనెంట్గా ఏముంది? నాట్ దిస్ బాడీ. బాడీ ఇప్పుడు ఉంటుంది, కొన్నాళ్ళకి పోతుంది. బట్ పర్మనెంట్గా ప్రతిమాటం మనతో వచ్చేది ఒకటి ఉంది, ఒక ప్రిన్సిపల్ ఉంది, ఆత్మబుద్ధి మనస్సు అని. ఆత్మబుద్ధి మనస్సునే పర్మనెంట్ ఫ్యాక్టర్, ఇమ్మార్టల్ ఫ్యాక్టర్ అని ఆవిడ కనుక్కుంది ఆవిడ ఆవిడ స్టడీస్లో. ఆ ఆత్మబుద్ధి మనస్సే మనతో ఎన్ని జన్మలకైనా అది ఉంటూ ఉంటుంది. ఈ ప్రతి జన్మలో జరిగిన ఎక్స్పీరియన్స్ తాలూకు సారాన్ని అది తెలుసుకుంటుంది, అది డిపాజిట్ చేస్తుంది ఒక చోట ఫాదర్ బాడీలో. కాబట్టి ఇట్ బి ఏబుల్ టు ప్రోగ్రెస్ ఫర్దర్. సో వీఆర్ డూయింగ్ అవర్ వర్క్, వెదర్ వీఆర్ డూయింగ్ ఇన్ మెసానిక్ ఆర్ వెదర్ ఇన్ థియోసాఫికల్ ఆర్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్, వీ షుడ్ రిమెంబర్ దట్ వీఆర్ డూయింగ్ ఫర్ దట్ సేక్. ఆత్మబుద్ధి మనస్సు వికసించడం కోసం, ఆత్మబుద్ధి మనస్సుకి మనం దాని ఎదుగుదలకి దోహదం చేయడం కోసం మనం జీవించాలి. ఈ బాడీని పోషించడం, ఈ బాడీని ఇది ఇట్ షుడ్ బి మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, చేయాలి తప్పదు. కాబట్టి దాన్ని చూసుకోవాలంతే, అంతేకాని అదే ముఖ్యమైన అంశం కాదు. కాబట్టి ఇది తెలుసుకుంటే, ఈ ఈ మార్పు తెలుసుకుంటే, ఏది అక్కర్లేదో దాన్ని కనుక తోసేస్తే మైండ్లోంచి, అంటే మనకు అక్కర్లేని మ్యాటర్ చాలా ఉంది అని అనుకుంటున్నాం కదా, అక్కర్లేని మ్యాటర్ అంతా తోసేస్తేనే రావాల్సిన ఇన్ఫ్లుయెన్స్ లోపల దిగుతుంది అని చెప్తారు మేడం. మనం కనుక లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ కూడా పెట్టుకుంటానంటే ఇట్స్ ఓన్లీ ఏ నాలెడ్జ్. దీన్ని ఎప్పుడైతే నేను వామిట్ చేసేస్తాను, అక్కర్లేనిదంతా బయటకు వెళ్ళిపోతుందో, అప్పుడు ఏది నాకు కావాలో అది మటుకే మిగులుతుంది, ఆ సారాన్ని నేను రిసీవ్ చేసుకోగలను. కాబట్టి అట్లాగా ఈ బ్లావెత్స్కీ గారు మానవాళి కొరకు, మానవాళి ప్రగతి కొరకు ఈ ఈ పుస్తకాల్ని ఆవిడ రాశారు. అయితే ఇవి రాయడానికి ఆవిడ దగ్గర పెద్ద ఫిజికల్ లైబ్రరీ లేదు. బట్ ఇఫ్ యూ పెరూస్ ద బుక్, ప్రతి చోట ఒక కొటేషన్ ఉంటుంది, ప్రతి చోట రెఫరెన్సెస్ ఉంటాయి, ప్రతి చోట ఫుట్ నోట్స్ ఉంటాయి. బుక్ పుస్తకం అంతా కూడా ఇట్స్ ఎ సింథసిస్, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ రీసెర్చ్ మ్యాగజైన్, రీసెర్చ్ మాన్యువల్ లాగా ఉంటుంది. కానీ ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ రిటన్ ఆఫ్ ది కఫ్, రాసింది కాదు. ఎక్కడొచ్చింది, ఎక్కడి నుంచి వచ్చాయి ఇంత ఇన్ఫర్మేషన్ అంటే, షీ కుడ్ రీడ్ ఫ్రమ్ ద ఆకాశిక్ రికార్డ్స్ అని. ఆల్ దీస్ విచ్ ఆర్ దేర్ ఫిజికలీ అవైలబుల్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఇన్ డిఫరెంట్ ప్లేన్ ఆల్ టుగెదర్. ఇన్ఫ్యాక్ట్ మనం మాట్లాడే ఏ మాట అయినా కూడా ఎక్కడి నుంచో లాగుతున్నాం. ఇఫ్ యూ కెన్ ఇమాజిన్ ఎ యూనివర్సల్ ట్యాంక్ విచ్ ఇస్ దేర్ ఫుల్ ఆఫ్ వర్డ్స్, ఫుల్ ఆఫ్ ఐడియాస్, వీఆర్ ఓన్లీ గ్యాదరింగ్ అవర్ స్ట్రెంగ్త్ అండ్ పులింగ్ దోస్ ఐడియాస్ సో దట్ వీ కెన్ టాక్. ఏ వర్డ్ కానీ ఏ మాట కానీ ఆల్రెడీ రిజిస్టర్ అయింది కాకుండా లేదు. ఇప్పుడు కొత్తగా మనం వింటుండొచ్చు కాక, బట్ కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ మాట నేను ఎక్కడో విన్నానే అని. ఎక్కడ విన్నావు అంటే అంతకుముందు ఎప్పుడో ఎక్కడో కల్లోనో ఎక్కడో వినుండాలి, ఆర్ ఇంకో చోట వినుండాలి. బట్ ఈ ట్రూత్ అంతా ఒకటే కాబట్టి, యూనివర్సలీ ఇట్ ఇస్ అవైలబుల్ కాబట్టి, ఎవరెవరికి ఎంత సామర్థ్యం ఉందో అంత వాళ్ళు లాక్కోగలరు, వాళ్ళు మాట్లాడగలరు, ప్రజెంట్ చేయగలరు. దట్ ఈస్ హౌ షీ కుడ్ సీ ఆకాశిక్ రికార్డ్స్ అని, వేరియస్ మ్యాగజైన్స్, వేరియస్ సోర్సెస్, అవన్నీ కూడా ఆవిడకి ఎలా కన్విచ్చేవిట, ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలో ఆవిడ దాంట్లో కలెక్ట్ చేసుకుని రాసేస్తూ పోయింది. షీ వెంట్ ఆన్ రైటింగ్, షీ యూస్ రైట్ ఫ్రమ్ ది మార్నింగ్ టిల్ ది ఈవినింగ్, ఆ సమ్టైమ్స్ లేట్ ఇన్ టు ద నైట్ రాస్తూనే ఉండేది. కూడా కూర్చున్న వాళ్ళు వాళ్ళు చెప్పారు, ఎలా రాయగలిగేది, ఇలా చూస్తుండేది, రాసేస్తుండేది. సో దిస్ ఇస్ హౌ షీ నెవర్ హ్యాడ్ ఎ లైబ్రరీ, బట్ షీ డిపెండెడ్ ఆన్ ఆకాశిక్ రికార్డ్స్ అని. అంటే an ability to read wherever those books are available, wherever those books, the sources are available at various places. Konni mountains lo, caves lo, konni mystical libraries unnayi. Aa libraries anni kuda source cheyagaligindi. Evar kosam chesindi? Manavadi kosam chesindi. Anta parishrama avadu enduku chesindi ante, people should be using them, making use of that. Tarvata కబాలీస్ థాట్ ఏమిటి, చాల్డియన్ థాట్ ఏమిటి, ఈజిప్షియన్ థాట్ ఏమిటి, అలాగే ఆరియన్ థాట్ ఏమిటి, బుద్ధిస్ట్ థాట్ ఏమిటి, ఒక విషయం తీసుకుంటే ఇన్ని కంపేర్ చేసేది ఆవిడ, బికాజ్ ఇట్స్ సింథసిస్. కబాలిస్ట్ అంటే ఎర్లీ జూస్ హౌ ది ఇంటర్ప్రిటెడ్ బైబుల్. కబాలి అంటే కబాలి ఈశ్వరుడితో సంబంధించింది కాదు, కబాలా, కబాలా అంటే జూస్ హౌ దే ఇంటర్ప్రిటెడ్ బైబిల్. అండ్ దెర్ ఆర్ పీపుల్, ఎస్ట్రానమర్స్ ఉండేవాట, ఎస్ట్రాలజర్స్ ఉండేవాట దాంట్లో, ఈవెన్ పీపుల్ హూ వర్ దేర్ బిఫోర్ క్రైస్ట్ వాట్ దే అండర్స్టూడ్ ద వరల్డ్ యాస్. ఆ ఫిలాసఫీ అంతా కబాలిస్టిక్ ఫిలాసఫీ, దాంట్లో ఎలా ఏం చెప్పబడింది. అలాగే చాల్డియన్, అది ఒక వర్గం చాల్డియన్స్, వాళ్ళ దాంట్లో ఎలా చెప్పబడింది, వాళ్ళు కూడా బైబిల్ మీద ఆధారపడే వాళ్ళు, వాళ్ళ పుస్తకాలని గ్రంథాలని రాశారు. అలాగే ఇఫ్ యూ గో టు ఆర్యన్, ఆర్యన్ హిందూ ఫిలాసఫీ, హిందూ ఫిలాసఫీ కాకుండా బుద్ధిస్ట్ ఫిలాసఫీ, బుద్ధిస్ట్ ఫిలాసఫీ, దెర్ ఈస్ లాట్ ఆఫ్ రిజెంబ్లెన్స్ ఆర్ కాన్సనెన్స్ బిట్వీన్ బుద్ధిస్టిక్ అండ్ హిందూ ఫిలాసఫీస్. టర్మినాలజీ కానీ చాలా మటుకు సిమిలారిటీ ఉంది. కాబట్టి ఇన్నిటిని ఆవిడ కంపేర్ చేస్తూ, ఇన్నిటిని ఆవిడ దాంట్లో పొందుపరుస్తూ అవి ముందర తీసుకెళ్ళింది. కాబట్టి మనం కూడా చదివేటప్పుడు కొంత జాగ్రత్త పడాలి అని అంటుంటారు బాగా చదివిన వాళ్ళు. ఏమంటారంటే మీకు ఏది ఫెమిలియర్ మీకు, ఐఎమ్ ఫెమిలియర్ విత్ ఇండియన్ కాంటెక్స్ట్, మేబీ టు సమ్ ఎక్స్టెంట్ బుద్ధిస్ట్ కాంటెక్స్ట్, బట్ ఐఎమ్ నాట్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ చాల్డియన్ అండ్ కబాలిస్. సో అక్కడెక్కడైతే రెఫరెన్స్ కబాలిస్ చాల్డియన్ వస్తుందో, ఇఫ్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ అబౌవ్ మై హెడ్ ఐ షుడ్ జస్ట్ కీప్ ఇట్ అసైడ్ అండ్ కీప్ ఆన్ మూవింగ్, టేకింగ్ వాట్ ఈస్ అప్లికబుల్ టు మీ ఆర్ వాట్ ఈస్ అపీలింగ్ టు మీ. What is appealing to me is the Aryan way of putting things or the Buddhist way of putting things, which are familiar to me. Chaldean adi oka vela artham kaakapothe chadavachu, chadivinappudu artham kaakapothe you don't have to worry a lot about it. That was meant for Chaldeans. For Chaldeans that would be more important. Oh, this is how Aryans read it, this is how Chaldeans read it, this is how Kabbalists read it, and vaallu artham chesukovali. ఇవన్నిటికీ సమన్వయం చేసింది ఆవిడ, సింథసిస్ చేసింది. సింథసైజ్ చేసి షీ హెస్ ప్రెజెంటెడ్ ది ఎంటైర్ పిక్చర్ ఇన్ వన్ ప్లేస్. కాబట్టి ఆవిడ షీ డిపెండెడ్ ఆన్ ద బుక్ ఆఫ్ జియాన్ వేర్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాన్జాస్. ద స్టాన్జాస్ ఆర్ ఆల్సో బ్రోకెన్ ఇన్ టు శ్లోకాస్. శ్లోకాస్ మీన్స్ టూ లైన్స్. అండ్ షీ రోట్ హర్ కామెంట్రీస్ ఆన్ దోస్ శ్లోకాస్ అండ్ దట్ ఫార్మ్డ్ the first part and the second part. The first part, as we said, was cosmogenesis. The second is anthropogenesis. Anthropology, a lot of people take in IAS because they say easy to score marks. I don't know. Anthropogenesis is what she wrote about man, what he will become, what is in store for him and all that. Cosmogenesis lo emiti ela srushti la jarigindi, srushti karyakramam anta jarigindi. హెచ్పి బ్లావెట్స్కి చేసిన ఈ కృషిలో ఆవిడ ఏం చెబుతుందంటే, నేను రాశాను కదా అని మీరు ఊరికి యాక్సెప్ట్ చేయక్కర్లా. ఇఫ్ దట్ ఈజ్ డన్ లైక్ దట్ ఇట్ బికమ్స్ ఎ డాగ్మా. ఇది డాగ్మా కాదు, ఐఎమ్ ప్రెజెంటింగ్ దిస్. యూ అలౌ ద ఐడియా టు సింక్ ఇన్ టు యువర్ సిస్టమ్, కాంటెంప్లేట్ ఆన్ ఇట్, థింక్ అబౌట్ ఇట్, అండ్ ఇఫ్ యూ థింక్ ఇట్స్ రైట్ దెన్ యాక్సెప్ట్. అందుకనే ఇది సదరం ఎక్కువసేపు పడుతుంది, బికాస్ ఎవ్రీ పాస్టులేట్, ఎవ్రీ స్టేట్మెంట్ షీ మేక్స్ వీ కాన్ జస్ట్ డిస్మిస్ అండ్ గో ఫార్వర్డ్. వీ హ్యావ్ టు థింక్ వెరీ డీప్లీ వాట్ ఎగ్జాక్ట్లీ షీ మీన్స్. అండ్ షీ హాజ్ టేకెన్ ఇట్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. కాబట్టి ఈ సోర్సు విష్ణు పురాణం నుంచి తీసుకుంది, భగవద్గీతల నుంచి తీసుకుంది, వేరియస్ సోర్సెస్ షీ హాజ్ టేకెన్. అండ్ ఆల్ దట్ అపియర్డ్ జస్ట్ లైక్ దట్ యాజ్ ఐ టోల్డ్ యూ. She could copy anything from her site and she would write. So this is how the writing part took place, and how many people assisted her, what all went into publishing, what all the problems they faced, how the money came into the Theosophical Society, all this are given in that historical introduction, which is fairly good amount of pages, but it is easy to read and go through. That is available only in the latest edition, Centenary edition. ఓల్డ్ ఎడిషన్స్లో అది లేదు, ఆ హిస్టారికల్ ఇంట్రడక్షన్ లేదు. బట్ హిస్టారికల్ ఇంట్రడక్షన్ చదివినందు వల్ల ఏమవుతుందంటే, ఎంత పరిశ్రమించింది ఆవిడ, ఎంత కష్టపడింది, ఎంత కష్టపడితే ఈ బయటకు వచ్చిందో తెలుస్తుంది. ఎంతమంది సాక్రిఫైస్ చేస్తే, ఆవిడతో పాటు కలిసి పనిచేస్తే ఈ మహా మ్యాగ్నమ్ ఓపస్ వచ్చిందో తెలుస్తుంది. కాబట్టి ఫర్ ఎనీ బుక్ ఫర్ దట్ మ్యాటర్ ప్రిఫేస్ చదవడం, ఇంట్రడక్షన్ చదవడం, దాని తర్వాత సబ్జెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారు, వెనక్కి తిప్పి సారాంశం రాస్తారు వాడు వెనకాల, ఈ స్టోరీకి దిస్ 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 చదివేసి ఓపెన్ చేసేస్తారు. దట్స్ నాట్ కరెక్ట్. ద బెస్ట్ వే ఈజ్ టు గో త్రూ ద ప్రిఫేస్. ప్రిఫేస్లో ఈజ్ ద ప్లేస్ వే ద ఆథర్ సేస్ వై హీ రోట్ ద బుక్. ఇంట్రడక్షన్లో ఇంట్రడక్షన్ టు ద సబ్జెక్ట్ ప్రాపర్, హౌ ఇట్ ఈస్ ఫ్రమ్ వేర్ షీ హెస్ గాట్ ద ఐడియాస్ అది, దెన్ ద సబ్జెక్ట్ ప్రాపర్. దట్స్ హౌ వన్ హ్యాస్ టు గో మెథాడికలీ ఇన్ స్టడీయింగ్ ది బుక్, ఎనీ బుక్ ఫర్ దట్ మ్యాటర్. ఈవిడ కొన్ని సూత్రాలని చెప్పింది, దాన్ని మనం దివ్యజ్ఞాన పరిభాషలో ప్రపోజిషన్స్ అంటారు. బట్ ఏమిటి చెప్పింది అంటే, ఫస్ట్ దాంట్లో షీ టాక్డ్ అబౌట్ యూనిటీ, యూనిటీ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ. అండ్ మనిషి యొక్క పాయింట్ ఏమిటంటే, మనిషి యొక్క పని ఏమిటంటే, ఈ యూనిటీని, ఈ డివైన్ లా అని అర్థం చేసుకొని జీవించడం. దానికి అనుగుణంగా వర్తించకపోతే ప్రాబ్లం ఆ జీవుడికి వస్తుంది. దాన్ని అనుసరించి హార్మోనియస్గా ఆ లాతో జీవిస్తే, డివైన్ లా నాట్ మ్యాన్ మేడ్ లా, ఆ డివైన్ లాతో కనుక అనుగుణి అనుసంధానం చేసుకుంటూ జీవిస్తే జీవితం ఈజీ అవుతుంది. అది అలా జీవించకుండా దానికి అగెయిన్స్ట్గా మనం పోవాలి అనుకుంటే కష్టం అవుతుంది. కాబట్టి షీ సజెస్ట్ ద మెథడ్ వే వన్ షుడ్ అండర్స్టాండ్ ద డివైన్ లా విచ్ ఇస్ ఇన్ నేచర్ అండ్ ద హార్మోనీ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ నేచర్ అండ్ ద యూనిటీ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ నేచర్. ఇది మనం అర్థం చేసుకోవాలంటే వన్ హ్యాస్ టు మెడిటేట్ ఆన్ దిస్ యూనిటీ. సో కాబట్టి మనం చాలామంది దివ్యజ్ఞాన సమాజంలో అనుకోవడం, మెడిటేషన్ ఈజ్ నాట్ టేకెన్ అప్ సో సీరియస్లీ యాజ్ అదర్ పీపుల్ డూ. బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ప్రిస్క్రైబ్ ఫర్ ఆల్ ది థియోసాఫికల్ స్టూడెంట్స్ టు డూ మెడిటేషన్. మెడిటేషన్ టు రియలైజ్ ద యూనిటీ. దో వీ లుక్ సో డిఫరెంట్, సో నాట్ మ్యాచింగ్ సమ్టైమ్స్, బట్ వీఆర్ ఆల్ టుగెదర్ ఆన్ వన్ ప్రిన్సిపల్. ద లైఫ్ ప్రిన్సిపల్ విచ్ గోస్ త్రూ ఆల్ ఆఫ్ అస్ ఇస్ వన్ అండ్ ద సేమ్. నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, ఈవెన్ ద లైఫ్ ప్రిన్సిపల్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ద యానిమల్స్, ఇన్ ద ప్లాంట్ కింగ్డమ్, ద సేమ్ వేవ్ ఆఫ్ లైఫ్ వెంట్ త్రూ ఆల్ దిస్ అని. కాబట్టి మనం వీ హ్యావ్ టు రియలైజ్ దిస్ యూనిటీ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ది క్రియేషన్ అండ్ లైఫ్ ఇన్ జనరల్ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్ యాజ్ వన్ హోల్ యూనిట్ అని. I'm only a part of it. So if I know I'm a part of that whole, to imagine the whole is easy. Because if you can imagine a lot of people hanging like this, say, just for the sake of information, and all of us are together tied up there, that means we are all together actually. But we are hanging out separately because of our various karmas which we have done, and we have come to this world for carrying out that karma. ఇది కూడా ఎందుకు అని చెబుతున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ ఆబ్లిగేటరీ జర్నీ ఫర్ ఈచ్ పిల్గ్రిమ్, ఆబ్లిగేటరీ జర్నీ, దట్ మీన్స్ ఎ జర్నీ వేర్ ఎ పర్సన్ హ్యాస్ నో ఆప్షన్. బికాజ్ ఐ హ్యావ్ డన్ సమ్ కర్మ, నెసెసరీలీ ఐ హ్యావ్ టు లివ్ ద వే ఐ చూస్ టు లివ్, బికాజ్ ఐ హ్యావ్ డ్రాన్ ద లైన్స్. ఐ హ్యావ్ డ్రాన్ ద లైన్స్ యాజ్ టు వేర్ ఐ షుడ్ బి బార్న్, టు హూమ్ ఐ షుడ్ బి బార్న్, ఇన్ వాట్ సర్కమ్స్టెన్సెస్ షుడ్ బి బార్న్, with what faculties I should be born, or should I have eyes or should I not have eyes. All these are decided by our karma. Why these senses which are so useful are withdrawn, you know, in some people we know it is withdrawn, we observe them, they are perhaps in this life blind, or this life they are not walking properly, or they are not able to do some work properly with their hands and things like that. Because the previous occasion when all those things were given, the eyes did not work properly, the hands did not work properly, the legs did not walk properly. So all these are taken care of because you have done all that. So for that you pay by not having legs and living, or not having hands and living, not having eyes and living. All this is happening because of our karma. So this is something which she says you have to understand. And the soul, which we have talked about, Atma, Buddhi, Manas. And we have other bodies, the physical body, the etheric double, which we covered when we talked at Khammam and also here. Etheric double, the physical body, the astral body and the lower mental body, and the principle of pranatattva as such. These four, every time you come into the world, they go away. The physical body drops first, the etheric double falls next, and then when you shift to the next stage of astral body also goes, then you go to the next stage, there the lower mental body also goes, then you supposed to go to the higher mental body and live in Devachan, which they say is equivalent to Swarga or heaven or whatever it is. After you spend your time there, then you come back. Maybe you are given an opportunity to stand before the Lord of Karma and say what you have done, what you have not done. They tell you, you went down saying this, but you have not done this. I will say, yes, I will complete that and come. So we will come automatically. Nobody need to send us. We will come back almost instantaneously, accepting our faults and come back. But coming back down here, when this world is full of illusion and maya, we forget our purpose. So, Madam says, Blavatsky says, the object of this book is to remind the soul the purpose of his life. The purpose of his life is to realize divinity. All of us are capable of becoming divine. All of us are capable of becoming devas. But maybe we are asuras 80%, 20% devas, or 90% asuras and 10% devas as we are living now. Because it is only for others who can see whether this fellow is asura or sura. Sura is deva, asura is the other person. So what qualities I have which will aid me to become divine, what quality I should have to help in my path of progress. This is very important. So the best thing, she says, simply what one should have is absolute purity in life. She talks about purity in life. There should not be any sort of impurities in the sense, what is not dharma, I will not. What is not dharma, I will not do. What is dharma only, I'll take up and start working. So pure means, pure from that point of view, that I will not do anything which will go against my journey. Suppose I pick up the pen which is in his pocket, which is nice. The pen is very lovely to look at. I feel like having that pen and keeping it in. That's an impure life. Not only pen, anything and everything you see, you desire, is a problem. It could be anything. It could be money, it could be anything. When I desire something which is not mine, I am putting impediments to my path. So they say, it is, you should deserve and not desire. What you deserve, you always get. What you desire, you may not get. For desiring and trying to get what you don't deserve, you do all wrong things. That is adharma. So impurity keeps in there. Impurity in life creeps in when I want to somehow achieve. So when somehow achieving, I don't give value for the ethics. I simply want. So anything is possible for such sort of a person. So that is the problem. So she says, a person has to be pure to continue the journey, to become divine. And then the most important thing she says is man should be, man means also woman. It's not, the distinction is only here. There are no distinctions above. Absolutely unselfish. Absolutely unselfish. Only then you can reach divinity. Even the master who helped her, he belongs to the white brotherhood, the great white brotherhood. That's how the terminology is given in the theosophical texts. Great white brotherhood, ante everything about them is pure and clean. There's nothing black about it. That's why they're white. They're so fair. Not from the color, skin of the color I'm not talking about. Inside, everything about it is absolutely unselfish. An iota of selfishness you cannot find in them. they are always working for the welfare of humanity. Various experiments they are doing in the world in the name of promoting brotherhood. So we should become unselfish. How do we become unselfish? When we start thinking less of our own self. How do we start doing it? We have to meditate, we have to do a lot of introspection. So what the sight we have is always external sight. We go out and see. These eyes are used to observe things outside. Oh, that's nice, let me have it. But the internal sight, the insight, when you do that study of yourself, within yourself, that is when you get the intangible becomes tangible then. Actually, otherwise, God is intangible. You can't see Him. You can't feel Him. The consciousness is something which you can't see with these eyes. But when you do the journey inside, normally in the Sanskrit term, they have pravritti marga and nivritti marga is what they talk about. Pravritti is going outside and enjoying life and bohemian life of people who start living. But persons who withdraw all that, they see the emptiness of that. The quicker you realize the emptiness, the better you are, and start going inside. At least half an hour every day, or 45 minutes every day, or 20 minutes every day, you start going within yourself. That is the time which you will spend with your real self. And soon you will realize the universal self which is occupying all the lives and the self which is within you is one and the same. That's why in our theosophical literature we have the book which we have before us. Man is a spark of the divine. Man is a spark of the divine. Or it is also said in some other place, undivided spark of life. Actually, if you join back, you are one of the whole. Because you have come down, you look as if you are separated. This is how one has to make a journey. The purpose of human existence is not to amass wealth, not to own 4 cars, anything like that. Nothing material. A person may be having nothing to call his own, but he might be someone who is realized. What is important is to walk on the path of self-knowledge, for which study is the tool, and move towards divinity, become divine. So a person who is divine always works for others, he doesn't work for himself. This is the most important thing in life. If I am working for myself, that doesn't mean I stop everything which is related to me, but I am in the world but not of the world. I am not totally belonging to the world. I am wanting to be in the world to the extent it is required. More than that, I don't want to get entangled in this world. In fact, she says in a place, death means what? Death is to leave all that you know in this life. I know you, I know you, I know my wife, I know my children, I know my house, I know my... all these known things to go. I am attached to that. So death is painful. Death is painful because I know so many things as mine, and leaving that mine becomes a problem. If I decide I'll use it, I'm alright. If it is there, I'm alright. If it is not there also, then I'm not attached to it. Even if it is not there, I'm able to continue living. If that is the attitude, if I'm not tied up with that, if I'm not attached to it with a selfish motive, then I'm giving up everything. Giving up not for the sake of others, giving up for my own sake, for my own betterment, to become unselfish, to become detached. This is how one has to move towards reaching the goal of ultimate reality. Ultimate reality is to see, I have come from one source and I go back to the same source. There is no actually a disconnection between the original source and me. I have imagined a separate person, so I think I have lost touch with him, so I feel because I am in this material world, I have nothing to do with him. But that's not true. Whether we like it or not, we are connected. Whether we like it or not, we are all connected. We may be staying differently, we may be responding differently to different situations, depending on our mind and heart. But the truth is, the way a plant responds, the human being also responds. The pain is same for everybody. The bliss is same for everybody. So this is something which one has to realize and move towards the goal of divinity. So she says the purpose of study, the purpose of secret doctrine is to show him the path. What is the rightful place of a man in the scheme of things? The divine law has place for everything. Place for the world, place for everything. To show the place, what exactly is the place of man in the scheme of things, which only he knows. Only a small portion of it is known to you, so you see that corner and say, oh, I know everything. That's not everything. The world we see is one limited thing. And the cosmos which we have, also we don't understand. Why? We don't know our back. Do we know our back properly? We don't know. So it's all, lot of things which are there which are not known to us. Cosmos is something which we do not know totally. Like this cosmos, there are so many other cosmos. If you imagine a circle and put small, smaller circles in a big circle, all those are cosmos. So all these cosmos put together, that congregation is called, she puts in her book as KOSMOS, big cosmos. The spelling she gives for the smaller circles is COSMOS. The spelling she gives for the big circle, wherein all small, small cosmos are there, is called KOSMOS. That's how she describes. So, we don't know, there are a lot of things which we are beyond our comprehension. But to the extent which we know, the extent which we, the path is very clear before us, what is expected of us is to become true followers of the path of trying to find what is divine, what is our source, and getting back to the source. So she says how we should move. That is all there given in the second volume, Anthropogenesis, how we should move. She talks about the creation, how the creation came into being, how the various elements formed, how the matter and spirit got divided, how an element called Fohat was introduced. All those things she talks about in the book Cosmogenesis. So the Fohat is the link between matter and spirit. Matter and spirit got divided. So something should conjoin them to make them work. So that is called Fohat. That's a term which she has used. So this way, if we proceed in the study of the secret doctrine, one gets to know lot of things which are of interest. And the method of study is, study slowly. You should not be in a hurry to finish off the book. That will only be finishing off one page to the other page. It will only be leading to confusion. So she says one has to study very, very slowly, methodically, and meditate as he is studying. Means understand what exactly that sentence means and link everything to those three fundamental propositions which she talks about. So those three fundamental propositions are something which we need to understand thoroughly for us to understand the book. So wherever there is some reference, is it connected to number one or connected to number two, connected to number three, we should be able to link it up. Then our study becomes meaningful. So we can go through the fundamental propositions and all that in detail so that we can understand and superimpose the first proposition or second proposition or third proposition and understand the book in toto. This is how one has to study the book. And the purpose of study is to realize the path of divinity. And to be on the path, we have to be absolutely unselfish. See, the unselfish people, there are so many souls, isn't it, on the earth. Unselfish people, they have their own way, they have their own email ID, sort of. They can be easily contacted by the powers that be. But a person who is selfish, they don't care much. They don't spend time on you. They have got better things to do. So it is very, very important to become unselfish. Very, very clear as to what our purpose of life is all about. So secret doctrine actually helps us to become practical theosophists. Theosophy, theo is godly, sophy is wisdom, divine wisdom. Wisdom as possessed by gods will become yours, provided you have the approach to the book that I would like to study for the sake of my betterment, in the sense my reaching the goal, which is more important than I've gone through the book. That's of very little importance. That I finished the book twice or I finished the book once, it doesn't matter at all. How much of that what I have studied has become part of my life? That's more important. That's what she says. In the preface, if you see, the masters want spiritual regeneration of man. The masters want the spiritual regeneration of man. That is the purpose of the Theosophical Society. Regeneration means the way we are living is not the way to live. There should be a different method of living. You are existing. There is a difference between living and existing. Existing is just carrying on. I have no option. I get up in the morning, have my breakfast, have my lunch, have my dinner, sleep, get up. That's existing. But living is totally different. So, she talks about how to live with the aid of theosophy. Sophie is wisdom, as it is said. So one has to be very, very careful in picking what is important in life and how one should carry on in spite of odds. She has faced a lot of difficulties in life, not only pecuniary difficulties, lot of difficulties. But she went on and she never left the teacher. She never thought the teacher is no good. I should move on to somebody else. I should move on to somebody. That was not the case. She chose and she was with that teacher. This is also very important in life. She has written down, as told by her master, a passage which is called the Golden Stairs. It's somewhere here, I guess. There. If you read that, carefully go through what all is given there. If you have one, you will have the rest. So, what one has to look for is a pure life, unselfish life. So, the study of all this secret doctrine, the cosmogenesis and anthropogenesis, should make us better individuals, better human beings. Humane. To become humane is human. You can't be like an animal. We have to be humane. That's the purpose of life. To realize the purpose, to realize the goal, we have to go through this book very carefully. And various information which is given there, we have to perhaps sieve sometimes. Because, as I told you, certain information which is flowing, which may not be relevant or which I am not familiar with, I should be able to keep it away and keep only such information which is relevant to me, which I understand easily, and move forward. That's how the book has to be approached, and I hope you will sustain your interest in the study of secret doctrine. I have given only a brief outline, and in fact, it's an unfortunate thing, I forgot the book and I tried to fill the time with whatever little I know of the general theory which is there behind the book. It is an inspired book, inspired by her guru to write this book. And she says very humbly, I am only a compiler. I am not the writer. And even people who translate, they say, I have written the book. It's impossible. The source is somebody else's. You only translated. But you say, I have written the book. It's so wrong. You have to be humble. Can you write without his help? Can you speak a word without his help? Not possible. But we don't realize that. We think we are everything. So we should know how to use our resources well. we are endowed with some resources, we should know how to use them well to the benefit of humanity, not for our own upliftment or our own progress. This is the sum and substance of how one should go about studying sacred doctrine. We'll take it up, we'll move forward, and I hope the interest which you are showing now will further increase and you would study in all earnestness. And I wish you all the best. Thank you.
Thank you.